మహావీర, నేను ధర్మహానిని సహించను. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంతవరకు నేను అసత్యం ఆడలేదు. కేవలము మీ ఇద్దరూ ఒకే విధముగా ఉండడం వల్ల మాత్రమే ఇంత పూర్వం నేను వాలిని వధించలేకపోయాను. ఇప్పుడు వధిస్తాను. వాలి క్రోధి, మహాకోపశాలి. ఆ విషయం నేను ఇందాక యుద్ధం చేస్తున్నప్పుడు కనిపెట్టాను. శత్రువు యుద్ధానికి రమ్మని పిలిస్తే క్షణం ఇంట్లో ఉండడు, పరుగు పరుగున వస్తాడు, యుద్ధానికి వస్తాడు, నీతో సిద్ధమై యుద్ధానికి వచ్చి చివరికి కూలిపోతాడు. ఈ సూర్యాస్తమయంతో ఇక అతడు ఉండడని గ్రహించు అనగానే ఇప్పుడు ధైర్యం తెచ్చుకుని పెద్ద గర్జన చేశాడు. ఒరే వాలి, రారా, బయటికి రా, కమాన్ అన్నాడు. అంటే అన్ని లాంగ్వేజెస్ వచ్చినండి ఆయనకి, అందువల్ల కమాన్ అన్నాడు. ఆ కమాన్ దాటి వెంటనే రావడానికి సిద్ధమైపోయాడు వాలి వెంటనే. ఆ సమయంలో తమ్ముడు పారిపోయాడనే ఉద్దేశంతో కాస్త మంచి మత్తెక్కే పదార్థం తాగి హారీగా భార్యతో హరిస్తున్నాడు. కోతులకి సంధ్యా సమయం అంటే ఇష్టంటే విహారానికి, అందుకని సంధ్యా సమయం వచ్చే ముందు బాగా మత్తెక్కి తారతో పాటు విహరిస్తున్నవాడు కాస్త పళ్ళు పటపట కొరికాడు. సుగ్రీవుడు రమ్మని పిలవగానే రారా నాతో యుద్ధానికి రా, నీ సంగతి చూస్తానని బెదిరించి ఆహ్వానించగానే భూమి దద్దరలు చేసుకుంటూ బయటికి బయలుదేరాడు. వెంటనే తారొచ్చి ప్రేమగా కౌగిలించుకుని ఒక క్షణం ఆగు మహావీర అంది. ఆవిడ తెలివైందండోయ్, వాలి భార్య తార మహామేధావి, ఆవిడకి ఏ మూల ఏం జరుగుతుందో ఇవన్నీ బాగా తెలుస్తాయి. తెలివితేటలతోటి కొన్ని పనులు చేయాలి, కాకపోతే ఈ మొగాళ్ళు ఉంటారే పెళ్ళని చెప్పిన వాటి వినరు కొంతమంది, అందుకే దెబ్బతింటూ ఉంటారు జీవితంలో. మేము వినమండి అంటారు. భార్య చెప్పినప్పుడు వినాలండి, కొన్ని సమయాల్లో మన జీవితాన్ని రక్షిస్తుంది ఆ మాట. తెలివితేటలతో కుటుంబాన్ని రక్షించుకోవడానికి భార్య కొంచెం మంచి పనులు చెప్పినప్పుడు వినాలి. ఏమండి మనకు స్థలం ఉందండి, ఆ స్థలం అమ్మి మనం బాగుపడదామండి అని భార్య చెప్తే మనకెక్కడికి పోతుంది స్థలం అని ఓ మొగుడు విర్రవీగాడు. ఇప్పుడు ఆ స్థలం చుట్టూతో అందరూ గోళ్ళ కట్టారు, స్థలం పోయింది. భార్య చెప్పిన మాట వినాలండి, నిజంగా జరిగింది ఇది. ఎప్పుడూ కూడా అశ్రద్ధ వహించకూడదు. భార్య చెప్పినప్పుడు కొన్ని విషయాల్లో వినాలి. అన్నిటికీ పెళ్ళాన్ని చెప్పడం ఏమిటి, ఆవిడ మాట వినడం ఏమిటంటే రేపు పొద్దులు అప్పులు పాలైపోయి మునిగిపోయి నాశనం అయిపోయాక ఇంకప్పుడు ఎవడు రక్షిస్తాడు నేను. ఆవిడ ఏమన్నా మంచి సలహా ఇచ్చినప్పుడు వినాలి. పోనీ చెడ్డ సలహా ఇచ్చిందా, ఏమన్నా నువ్వు తాగందా, తందనాలాడందా, లేకపోతే ఇంకో పని చేయమనలేదు కదా, ఏదో బంగారం గొలుసు తెమ్మంటే కాసు 35,000 ఉంది, కొనలేనంటే అదొక అర్థం ఉంది. ఎప్పుడన్నా భార్య మంచి పని చెప్తే వినండి అని నేను చెప్పలా, పురాణాలు చెప్పాయి, మళ్ళీ నా మీద పడకండి. ఇవన్నీ వాల్మీకి వ్యాసుడు చెప్పిన మంచి మాటలే నేను మీకు చెబుతున్నాను. అలాగే భర్తగారు మంచి చెబితే భార్య కూడా వినాలి. భర్తగారు ఇప్పుడు అనవసరంగా అప్పు చేసి గొలుసు తెమ్మని అడగద్దు, బంగారం రేటుగా ఉంది, నేను అప్పు చేస్తే అప్పులు పాలైపోయి చివరికి ఎందుకు పరిగిరకుండా పోతాం అన్నప్పుడు నువ్వు చచ్చినా పర్వాలేదు, అప్పు చేసినా పర్వాలేదు, ఉప్పు లేదు, గొలుస్తే అని ఆవిడ అనకూడదు. ఇద్దరూ కలిసాక ఇంట్లో ఏదో పులుసు చేసుకుని తిని కాలక్షేపం చెయ్యాలి. అలా చేస్తే భూమి మీద కాపురాలు కూలిపోకుండా ఉంటాయి. తారేమంది, సాధు క్రోధమిమం వీర నదీ వేగమివాగతం శయనాదుత్థిత కాల్యం త్యజ భుక్తామివ ప్రజం. నా మంచి మాటలు విను, ఇప్పుడు నేను నీకు చెప్పేది హితోక్తి. నీలో కోపం బాగా పెళ్ళుబుకోతోంది, ఈ కోపాన్ని కాస్త ఉపసంహరించుకో. ఈ రాత్రికి సుఖంగా ఉండు, పొద్దునికి కోపం దిగిపోతుంది. ప్రభు, నాకు తెలుసు యుద్ధములో నిన్ను మించిన వీరుడు ఒకడు లేడని, నువ్వు ఎవరినైనా జయించగలవని, ఎవరినైనా పడగొట్టగలవని నాకు తెలుసు. అంత మాత్రం చేత నువ్వు వీరుణ్ణిని విర్రవి, ఇప్పుడు సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళద్దు, చీకటి పడుతున్నది కాబట్టి ఈ పూటకి సుగ్రీవుడు అరిచినా పట్టించుకోకుండా హాయిగా పడుకో, ఉదయం యుద్ధానికి ఎడదాం. నేను ఎందుకు నిన్ను ఆపుతున్నానో దానికి ఒక కారణం ఉన్నది. నా మాట వింటే ఆ వెనక ఉన్న కారణం ఏమిటో నీకు తెలుస్తుంది. నేను ఎందుకు నిన్ను యుద్ధమునకు వెళ్ళవద్దని ఆపుతున్నానో దానికి గల కారణం చెబుతా విను. ఇంతకు ఒక గంట క్రితమే కదా, గంట రెండు గంటల క్రితం సుగ్రీవుడు నిన్ను యుద్ధానికి పిలిచాడు. నీ చేతిలో చావు దెబ్బలు తిన్నాడు, ఇంచుమించు చావుకి దగ్గర దాకా వెళ్ళి పారిపోయాడు. ఆయన ఒళ్ళంతా కుళ్ళబొడుచుంటావు నువ్వు, నీ బలమేమిటో నాకు తెలుసు. నెత్తురు కక్కుకొని చావు దెబ్బలు తిని పారిపోయిన వాడు మళ్ళీ కొద్దిసేపటికి తిరిగి వచ్చి యుద్ధానికి రమ్మని పిలిచాడంటే దాని వెనకాతలు ఏదో కారణం ఉండదా?
సుగ్రీవుడు ఏమైనా తెలివి తక్కువాడా? సుగ్రీవుడు పరమ బుద్ధిమంతుడు, అతని గురించి కూడా నాకు తెలుసు. బలము లేకుండా మళ్ళీ అన్నగారుడు యుద్ధమునకు పిలవడు, ఈ సింహగర్జన చెయ్యడు, కాబట్టి ఇతడు ఈసారి నిన్ను జయించడానికి ఒక ప్రణాళిక వేసుకొచ్చాడు. సుగ్రీవుడు ఒంటరివాడు కాడు, ఎవరి అండదండలు లేకుండా ఇక్కడికి వచ్చాడని నేను నమ్మను. సహజముగా సుగ్రీవుడు తెలివేనివాడని చెప్పిందండి ఆవిడ 14వ శ్లోకంలో, ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః. సుగ్రీవుడు పుట్టుకతో తెలివైనవాడు, కార్యకుశలుడు. నీకు బలం ఎక్కువ ఉన్నది, అతడికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. మీ ఇద్దరికి తేడా ఏమిటి? నీ దగ్గర శారీరక బలం ఉన్నది, అతడి దగ్గర బుద్ధి బలం ఎక్కువగా ఉన్నది. ఒక వ్యక్తితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన పరాక్రమం బేరీజు వేసుకోకుండా అతను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. గుణగణములు బాగా పరీక్షించకుండా ఎవరితో తగాదా పడడు. అందుకే నేను నీకు ఇంత నొక్కి చెబుతున్నాను. ఇంత క్రితమే నా సిబిసిఐడి వాళ్ళు కొన్ని వార్తలు నాకు చెప్పారు. మన అంగదుడి యొక్క అనుయాయులు, అంగదుడు ఒక విషయం చెప్పాడు, అది నీకు చెబుతున్నా విను. మన అంగదుడు ఉపవనంలో తిరుగుతున్నట్ట, అతనితో పాటు కొందరు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక విశేషం చూశారు, చూసి నాకు చెప్పారు, నేను నీకు చెబుతున్నాను. అయోధ్య ప్రభు దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు భార్యను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు. రాముడి భార్య సీతను ఎవడో అపహరించాడు, దాంతో సీతాన్వేషణ చేస్తూ ఆయన ఇక్కడికి వచ్చాడు. రాగానే సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడికి శత్రుత్వం తొలగిస్తానని రాముడు మాటిచ్చాడు, రామునకు సీతని వెదకి ఇస్తానని సుగ్రీవుడు మాటిచ్చాడు. అందువల్ల ఇప్పుడు ఆ ఇద్దరు పరమమిత్రులు. రాముడు ఎటువంటి వాడో నాకు తెలుసు. అంతఃపురంలో ఉన్నవాడికి ఎలా తెలుసు అంటే, ఆవిడ మహాత్మురాలండి, కారణజంబురాలు. మీకే తెలుస్తుంది అసలు కొన్ని విషయాలు. పూర్వం పాలసముద్రం చిలికారు, పాలసముద్రం నుంచి పుట్టింది ఈ తార. క్షీరసాగర మథనంలో అప్సరసలతో పాటు పుట్టింది ఈ తార. స్కాందపురాణంలో ఉంటుంది చూడండి, స్కాందపురాణంలో క్షీరసాగర మథనం జరుగుతోంది, అప్సరసలతో ఈ తార పుట్టింది. అప్పుడు సుషేణుడు అని పేరు కలిగిన ఆయన ఆవిడ కుడి చేయి పట్టుకున్నాడు, ఈవిడ నా పెళ్ళామని. వాళ్ళు వచ్చి, కాదు నా భార్య అని ఆవిడ ఎడం చేయి పట్టుకున్నాడు. పట్టుకోగానే ఇద్దరికి మధ్యలో యుద్ధం జరిగింది. అంటే ఇద్దరు ఐకమత్యం కలిగిన వాళ్ళు, కానీ ఇది నా భార్య అంటే నా భార్య అన్నారు. చివరికి దేవతల్ని పిలిచారు. దేవతలు అన్నారు, కుడి చెయ్యి పట్టుకుని తన వైపుకు తీసుకుని ఆయన నిమిరిన పద్ధతిని బట్టి ఈ సుషేణుడు తండ్రి అవుతాడు తారకి, వరసకి. ఈయన భర్త అవుతాడు. ఇది వానర సంప్రదాయం. వానరులు ఎప్పుడూ కుడి చేయి పట్టుకున్నారంటే కూతురుతో సమానం, ఎడమ చేయి పట్టుకుంటే భార్యతో సమానం. అందువల్ల ఇది వానర సామ్రాజ్య నీతి ప్రకారంగా సుషేణుడికి ఈనాటి నుంచి ఇవిడ దత్తపుత్రిక, వాలికి భార్య అవుతుందని తీర్పిచ్చారు. అప్పుడు సుషేణుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు తారని, ఎవరికి? వాలికి ఇచ్చి. అదనమాట సుషేణుడి కూతురు వాలి భార్య అండలో రహస్యం. ఇంత స్పష్టముగా స్కాంద పురాణంలో ఉంటుంది ఆ విషయం. కాబట్టి ఈవిడ పాల సముద్రం నుంచి బయటకు వచ్చిన కథ గురువుగారు ఇప్పుడు ఎందుకు చెప్పారు? క్షీర సముద్రం నుంచి పుట్టిన అప్సరసలు మహామేధా సంపద కలిగిన వాడు ఇంట్లో కూర్చుని ఎక్కడ ఏమోలో ఏం జరుగుతుందో తెలుసుకోగలరు. పైగా ఆవిడ భక్తురాలు కాబట్టి రాముడి గురించి ఆవిడకి సహజంగా పూర్వమే తెలుసు. ఎన్నోసార్లు విన్నారట వాళ్ళంతా రాముడి గురించి, లక్ష్మణుడి గురించి, దశరథుడి గురించి, భరత శత్రుఘ్నుల గురించి, వారి పరాక్రమాల గురించి, విశ్వామిత్రుడు యాగం కాపాడడం గురించి, ఇవన్నీ వినున్నారు. అందుకే ఆవిడ ఏమంది, శ్రీరాముడు తిరుగులేనివాడు, ఆయన ధనుస్సు వైష్ణవమనే ధనుస్సు, ఆయన బాణములు ప్రళయకాల అగ్ని వంటివి. ప్రళయకాలంలో అగ్ని సమస్త లోకాలు దహనం చేస్తుంది, రాముడి బాణం కూడా తిరుగులేకుండా శత్రువుని నాశనం చేస్తుంది. ఆ రామచంద్రుడు సాధువులకు కల్పవృక్షం వంటివాడు, సాధువుల్ని కాపాడి నీడ ఇస్తూ ఉంటాడు ఆయన. ఆ మహాత్ముడు అభయం ఇస్తాడు మహాత్ములకు. సుగ్రీవుడు సహజంగానే బాధపడుతూ దుఃఖిస్తూ అభయం కోరి ఉంటాడు, ఆయన జారి కలిగి అభయం ఇచ్చి ఉంటాడు. ఇంకొక రహస్యం, ఆయన వేదస్వరూపుడు, శాస్త్రజ్ఞానం విరిగినవాడు. అలాంటి వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళకి తమంతా తామే అభయం ఇస్తారు. నీతో రామునికి శత్రుత్వం లేదు, కానీ సుగ్రీవుడితో మిత్రత్వం వల్ల నువ్వు శత్రుత్వం పాలయ్యావు ఆయనకి. ఆయన ఒక్క బాణం వేస్తే తిరుగులేదని విన్నాను. అలాంటి వాడిని అండవల్లే సుగ్రీవుడు రెండవ మారు వెంటనే నీతో యుద్ధానికి వచ్చాడు అని నేను నమ్ముతున్నాను. ఇటువంటప్పుడు బలవంతుడైన మహాత్ముడైన ప్రభువైన శ్రీరాముడితో వైరం మనకి ఏ రకంగా చూసినా మంచిది కాదు. ఆయనతో స్నేహమే నీకు క్షేమం. నాయన నీకు ఇంకొక మాట చెప్పనా, చిన్నప్పటి నుంచి నువ్వు సుగ్రీవుని ఎంతో ప్రేమగా పెంచావు కదా, మీ ఇద్దరు కలిసిమెలిసి తిరిగారు కదా, ఎంత ఐకమత్యంతో ఉన్నారు మీరు. ఒక్క మాయావితో గొడవ వచ్చిన తర్వాత మీ మధ్యలో విరోధం వచ్చింది కనుక, కానీ అంత పూర్వం ఎప్పుడు మీరు కలిసిమెలిసి ఉన్నారు, అన్నదమ్ములు అనుబంధం ఇలా ఉండాలి అన్నట్టుగా ఉన్నారు. అటువంటి నీ తమ్ముడిని నువ్వు దగ్గరికి పిలిస్తే నీకు వచ్చే నష్టం ఏమిటి?
లాలనీయోహి తే భ్రాత యవీయా నేషవానరా త్రవా సన్నిహస్తో వా సర్వథా బంధురేవతే.
నీ సోదరుడు సుగ్రీవుడు నీకంటే చిన్నవాడు, అంటే నీకు తమ్ముడు, ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆయన్ని కౌగిలించుకోవాలి. అతడు దూరంగా ఉన్నా పక్కనే ఉన్నా ఎక్కడున్నా నీకు ఆత్మీయుడే. నువ్వు ఒకప్పుడు అతన్ని ఎలా కౌగిలించుకుని అతనికి ఆహారం పెట్టావో పాతవన్నీ గుర్తుకు తెచ్చుకో. నా తమ్ముడు అనుకుంటూ ఎంతో ప్రేమించి నెత్తి మీద పెట్టుకున్నావే, ఇవాళ హఠాత్తుగా అతని మీద ఇంత ద్వేషం ఎందుకు, అతడి చావు కోరుకోవడం ఎందుకు? నా దృష్టిలో ఇప్పటికీ సుగ్రీవుడికి నీ మీద ప్రేమ ఉన్నది, అంతకంటే ఆత్మీయుడు నీకు ఇంకొకడు లేదు. నీ కొడుకు కంటే అతనికే నీ మీద ఎక్కువ ప్రేమ. కాబట్టి అతన్ని పిలిచి యువరాజుని చేయి, సత్కరించు, గౌరవములు చెయ్యి, ప్రేమగా దగ్గరికి తీసుకో. అన్నదమ్ములు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో నీకు తెలుసు కదా. ఈ వైరం విడిచిపెడితే సుగ్రీవుడు నీకు కుడిభుజంలో పనిచేస్తాడు, నీ పక్కనే ఉంటాడు. వినయ విధేయుడైన బంధువు ఆయన. అతని గుణాలు నాకు తెలుసు, నీకు తెలుసు, ఒప్పుకోలేకపోతున్నావు. కానీ నీ తమ్ముడి మీద నువ్వు ప్రేమను చూపించు, సద్భావం చూపించు, ఆదరణ చూపించు. నీ భార్య మీద నీకు ప్రేమ ఉంటే నీ భార్యని గౌరవించాలనుకుంటే ఈ పని చెయ్యి. అనగా ప్రేమతో మందలిస్తూ అన్నట్టువాడు. తారంటే ఇష్టం అండో అతనికి, అందుకే మిగతా వాడితో తోసి పారేసేవాడు. ఈవిని మృదువుగా మందలిస్తూ అన్నాడు, సుందరి తారా నువ్వు అన్నది నిజమే, సుగ్రీవుడు నాకు సోదరుడే కాదు అన్నం, కానీ ఇప్పుడు మాత్రం నాకు శత్రువే. అధర్షితాణం శూరాణం సమరేష్వనివర్తినాం ధర్షణామర్షణం వీరు మరణాదతిరిచ్యతే. నువ్వు పిరికిదాని కనుక ఇలా మాట్లాడుతున్నావు. ఎందుకు పరికిరాని వాడు నా చేతిలో చావు దెబ్బలు తిని ఎన్నోసార్లు పారిపోయిన వాడు ఇప్పుడు వచ్చి గర్జించి రెచ్చిపోయి యుద్ధానికి రారా వాలి నీ అంతం చూస్తానని పిలుస్తూ ఉంటే, అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి, నాయన నేను నువ్వన్నట్టే పిరికివాడి రోయ్, నా అంతా నువ్వు చూడకు రోయ్, నీతో స్నేహం చేస్తాను రోయ్ అని ఎలా అంటాను? నేను పరాక్రమవంతుడు. సూర్యులకు శత్రువు తిరస్కరించి పలికితే మండిపోతుంది, వాళ్ళని చంపేదాకా నిద్రపోరు. ఈ సుగ్రీవుడి యొక్క అహంకారపూరితమైన కంఠం నేను వినలేను. ఇక నువ్వు అన్నది రాముడి వల్ల నాకు ప్రమాదం అని. నాకెందుకు ప్రమాదం? రాముడు ధర్మాత్ముడు, అంటే దీన్ని బట్టి వాడికి రాముడి మీద ఎంత గౌరవం ఉందో ఆలోచించండి. రాముడు నన్ను ఏం చేయడం నమ్మాడు, వాడు ఇన్ని పాపాలు చేసినా నన్నేమీ చేయడేమో అనుకున్నాడు పాపం. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి నివర్తస్వ సహస్త్రీభిః కథం భూయోనుగచ్చసి సౌహృదం దర్శితం తరే మయి భక్తి కృతాత్వయా. రాముడికి ఏది మంచో ఏది చెడ్డో తెలుసు. ధర్మజ్ఞుడు, ధర్మమును బాగా ఎరిగినవాడు. కృతజ్ఞుడు, ఎవరైనా ఇంత ఉపకారం చేస్తే యావజ్జీవితం దాన్ని గుర్తుపెట్టుకుంటాడు, మేలు భరిచిపోడు. అటువంటి వాడు పాపం ఎలా చేస్తాడు? నాకేం రాముడితో శత్రుత్వమా? నేను తొడగొట్టి యుద్ధానికి వెళ్ళానా? అలాంటప్పుడు రాముడు నన్ను చంపడు, రాముడు అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళడు. తారా నీకు నా మీద ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ, ఆ భక్తి వల్ల నేను ఎక్కడ దూరం అయిపోతానోనని ఇలా శంకిస్తున్నావు. మంచిదే, స్త్రీకి అలాంటి ప్రేమ భర్త మీద ఉండాలి. మా ఆయన బంగారం అనే అనుకోవాలి, మా ఆయన బాగుండాలనే కోరుకోవాలి. కానీ దానివల్ల భర్త అసమర్థుడు మాత్రం కాకూడదు. భార్య యొక్క ప్రేమ వల్ల భర్త అసమర్థుడు కారాదు. నువ్వు నీ స్త్రీలను వెంట పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళిపో, నాతో రావద్దు, నువ్వు ఆ యుద్ధం చూడలేవు. నేను వెళ్ళి అహంకరించిన గర్వాధిక్యుడైన సుగ్రీవుని మీదకి వెళ్ళి ఇక జీవితంలో వాడు బతుకు లేకుండా చేసేస్తాను, పిడికిళ్లతో పడి చంపేస్తాను, త్వరలో వచ్చేస్తాను, ఇదిగో ఒట్టు పెట్టుకు చెప్తున్నాను నా ప్రాణాల మీద, నువ్వు వెళ్ళిపో, నేను వాడిని జయించొస్తాను అనగానే పాపం నా మీద ఒట్టు నువ్వు వెళ్ళిపో అంటే ఏం చేస్తున్నావిడ, తప్పనిసరి పరిస్థితుల్లో కౌగులించుకొని దుఃఖిస్తూనే వెళ్ళిపోయిందిట. ఆవిడకి మనస్సు చెబుతున్నది ఇంకా వాలి తిరిగి రాడని, బతిమాలితే వెండవు, నా మీద ఒట్టు వెళ్ళిపో అంటే ఏం చేస్తున్నాండి వెళ్ళాం మరి, వెళ్ళిపోయింది పాపం. ఇప్పుడు తార అలా వెళ్ళగానే వాలి ఐదు తలలు కలిగిన పావులా మనకు గాలి విడిచిపెడుతూ బుసలు కొడుతూ వచ్చాడు. సరిగ్గా ఎదురుగుండా సుగ్రీవుడు కనపడగానే ఈ నడుముకి వస్త్రం బిగించి కట్టుకున్నట్ట పైన ఒక కండువా ఉంటుందినండి. ఈ వానరులు మామూలు కోతుల్లో కాదు, మహాత్ములు కదా వాళ్ళంతా, అందులో వాళ్ళు కూడా అందమైన బట్టలు కట్టుకుంటారు. నడుముకి ఉత్తరీయం బిగించి కట్టుకున్నాడు ఈయన ఊడిపోకుండా. ఇద్దరు యుద్ధానికి మళ్ళీ సిద్ధపడ్డారు. మెడలో బంగారపు గొలుసు ధరించిన వాడు వాలి, గజపుష్పమాల ధరించిన వాడేమో సుగ్రీవుడు. ఈ ఇద్దరు పిడికిళ్ళు యుద్ధం బాక్సింగ్ మొదలెట్టారు, ముష్టి యుద్ధం చేయడం మొదలెట్టారు. ముష్టి అంటే పిడికిళ్ళు అనమాట, పిడికిళ్ళతో పిష్కు అంటే పిష్కుని కొట్టుకోవడం మొదలెట్టారు. నేను అరవలేను కానీ వాళ్ళు పిడికిళ్ళతో కొట్టుకుంటూ ఉంటే వచ్చే శబ్దంతో భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయాయట. కొండలు ఢామ్ ఢామ్ అని మారుపోగిపోయాయి. అడవుల్లోంచి మారుమోత వచ్చింది. అరుచుకుంటూ కొట్టుకుంటూ వెనక్కి తిరుగుతూ ఒకళ్ళొకడు నడుము పట్టుకుని అలా ఎత్తి విసురుకుంటూ మళ్ళీ మీదకు దూక్కుంటూ గిల్లుకుంటూ రొక్కుకుంటూ యుద్ధం చేశారు. కూరలతో కొరికేసుకున్నారు ఒకళ్ళొకళ్ళు, ముక్కులు రొక్కుకున్నారు, చెవులు పీక్కున్నారు. కోతుల యుద్ధం అంటే మాటల వానరముల యుద్ధం, మహాభయంకరమైన వానరులు వాళ్ళు, పరాక్రమవంతులు. ఓరి ఈ దెబ్బతో నువ్వు చచ్చిపోతావురా, ఎంతో పూర్వం పోన్లేను వదిలేను, ఈ పిడికిలి పోటుతో నీ తల ముక్కలు ముక్కలు చేస్తాను, ఇలా నేను పిడికిలి బిగించి నీ నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టానంటే కొబ్బరికాయ పగిలినట్టుగా నీ తల పగిలిపోతుంది అని అమాంతంగా నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టాట. ఎవరు? సుగ్రీవుణ్ణి. దెబ్బకి సుగ్రీవుడి తల పగిలింది. దాంతో అతడు కోపించాడు, కోపించి వాలిని కూడా ఒక దెబ్బ కొట్టాడు. వాలికి కూడా కళ్ళు బయర్లు గమ్మాయి. ఇప్పుడు సుగ్రీవుడికి కొంచెం పౌరుషం పొడుచుకొచ్చింది. రాముడు ఒకడున్నాడుగా పక్కన, ఇక మా సోదరుడు పోతాడనే ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం వచ్చినప్పుడు బలం దొరుకుతుండో, అప్పుడప్పుడు సామాన్యుడు కూడా గట్టాడైపోతాడు. సహజంగా సుగ్రీవుడు బలవంతుడు, వాలంత బలవంతుడు కాకపోయినా ఇప్పుడు బలం పెంచుకొని చిత కొట్టాట. ఇద్దరు కిందకి మీదకి పడ్డారు, మద్ది చెట్లు పీక్కున్నారు, మద్ది చెట్లతో ఢీ అంటే ఢీ అని కొట్టుకున్నారు. మనం గదా యుద్ధం చేసినట్టుగా, కత్తి యుద్ధం చేసినట్టుగా వాళ్ళు చెట్లతో కొట్టుకుంటారన్నమాట. ఈ విధంగా చెట్ల యుద్ధం చేశారు, గిర్రమని తిరుగుతూ కొట్టుకున్నారు. ఇలా కొంతసేపటికి క్రమంగా మళ్ళీ సుగ్రీవుడికి శక్తి సన్నగిల్లింది, నెత్తురు కారింది. ఇంకా అక్కడి నుంచి పారిపోవడానికి వీలుగా అటు ఇటు చూసుకుంటున్నాడు, ఎక్కడున్నాడు రాముడు అన్నట్టుగా. అవకాశం ఉంటే మళ్ళీ పరిగెత్తాలి. ఈసారి రాముడు కనుక బాణం వేయకపోతే ఇక జీవితంలో ప్రాణం ఉంటుందో లేదో అనే భయం. అందుకని మాటి మాటికి దిక్కులు చూశాడన్నారు. వేక్షమాణం దిశశ్చైవ రాఘవ సముహుర్ముహు, పదే పదే అటు ఇటు దిక్కులు చూసుకుంటాడనమాట రామచంద్రుడు. ఏమన్న వాడికి మళ్ళీ దెబ్బలు గట్టిగా తగిలినట్టున్నాయి. దిక్కులు చూసుకుంటున్నాడు, నీరసపడిపోయాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని కనిపెట్టి వెంటనే బాణం ఎక్కుపెట్టాడు, చెవిదాకా లాగాడు. ప్రళయకాలయముడు కాలచక్రాన్ని ధరించినట్టుగా భయంకరమైన బాణం ఒక్కసారి విడిచిపెట్టాడు. ఆ బాణం విడిచిపెడుతున్నప్పుడు అల్లెతాడు నుంచి వచ్చిన శబ్దం ఉంటుందే ధనుష్టంకారం అంటారు దాన్ని. ఈ అల్లెతాడు ఇలా లాగి విడిచిపెడితే ఒక పెద్ద శబ్దం వస్తుందన్నమాట. ఈ బాణం వేసేటప్పుడు బాణంతో పాటు తాడు కూడా ముందుకు వస్తుంది కదా, ఆ తాటి శబ్దమునకు మొత్తం వనం దద్దరిల్లిపోయింది. ఒక్క దెబ్బకి ప్రళయకాలంలో మేఘములు గర్జించినట్టుగా పిడుగులు పడినట్టుగా శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి మృగములు వణిగిపోయాయి, చెట్లు విరిగి కింద పడ్డాయి. ఈ బాణం ఎంత వేగంగా వెళ్ళిందంటే అసలు వేగం ఊహించలేము. మహావేగంగా వెళ్ళి వారి వక్షస్థలంలోకి ఛామ్మం దిగిపోయింది. వజ్రాయుధం దెబ్బకి పర్వతము విరిగి కింద పడ్డట్టుగా అంత భయంకర శక్తి కలిగిన వారి రావణాదుల యొక్క బాణముల దెబ్బలు ఏమాత్రము లెక్క చెయ్యని వాలి, మాయావి దుందుబి లాంటి వాళ్ళని కింద పడగొట్టిన వాలి దెబ్బకి కింద పడిపోయాడు. మారు మాట్లాడకుండా అలా వెళ్ళకెత్తల పడిపోయాడు.
అంతలా పడిపోవడం అతని జీవితంలో అదే మొదటిసారి. అది రాముడి బాణం అంటే. ఇలాంటి బాణాలు చాలా తిన్నాడు ఇదివరకు, కానీ రాముడి బాణం అలాంటి బాణం కాదు. అందుకే ఆ బాణం దెబ్బకి కిక్కును మునకుండా కిందపడిపోయాడు. ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ నాడు ఇంద్రధ్వజన్ నేల మీద పడినట్టుగా పడ్డాడన్నారు. మీకు తెలిసే ఉండొచ్చు కదా, గౌడ దేశం అంటే వంగదేశం, బెంగాల్. ఇప్పుడంటే బెంగాల్ రెండుగా విడిపోయింది, కానీ పూర్వం పెద్ద దేశం అది బంగ్లాదేశు, తూర్పు బెంగాల్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మనకు మిగిలింది అవునా. ఈ రెండూ కలిపినది వంగదేశం, దాన్ని గౌడ దేశం అని కూడా పిలుస్తారు. అక్కడ పూర్వం అమ్మవారికి గొప్ప ఉత్సవాలు చేసేవారు. వాళ్ళు ఏం చేసేవారు, ఆశ్వయుజ మాసంలో ఒక ధ్వజస్తంభం పట్టుకొచ్చి ఆశ్వయుజ పూర్ణిమ నాడు ఇంద్రధ్వజమని ఒక ధ్వజం నాటుతారు, పెద్ద చెట్టు అన్నమాట అది. పూరి జగన్నాథం దగ్గర చూసారా చెట్టు ఎలా తీసుకొస్తారు అలాగా. అలా ఈ చెట్టుని ధ్వజం నాటి పూర్ణిమ పూర్తి కాగానే, ఉత్సవం పూర్తి కాగానే మళ్ళీ దాన్ని నేల మీదకి పడగొట్టేస్తారు. అంత పెద్ద చెట్టు ధ్వజస్తంభముగా నాటబడి ఇంద్రుడు అందులోకి ఆవాహన చేయబడి వాళ్ళ చేత పూజలు అందుకున్నాక ఈ పూర్ణిమ పూజలు అయిపోయాక ఏవో 5 రోజులకో 3 రోజులకో దాన్ని తాళ్ళేసి కిందకి పడగొట్టేసి దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తారు. దాన్ని ఇంద్రధ్వజోత్సవము అంటారు. అప్పుడు ఆశ్వయుజ పూర్ణిమ నాడు పూజ అయిన తర్వాత నేల మీద ఇంద్రధ్వజ అలా కూలిపోతుందో అలా కూలిపోయాడు అన్నారు వీడు. అంత పెద్ద చెట్టు పడిపోతే ఎంత శబ్దం వస్తుందండి మరి, అలాగే పడిపోయాడు అన్నమాట. ఇక కింద పడిపోవడం అచేతనుడైపోయాడు కాసేపు. వాడి శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. పూచిన అశోక వృక్షంలా, ఎర్ర అశోక చెట్లు అయిపోయాడు. పూచిన పువ్వులతో ఉన్న మోదుగు చెట్లు అయిపోయాడు. మోదుగు చెట్టు పువ్వులు ఎర్రగా ఉంటాయి. అలా అయిపోయాడు ఆయన. అప్పుడు రాముడు తీవ్ర బాణంతో కొట్టగా వాడు కింద పడిపోగానే ధనుస్సు పుచ్చుకొని చెట్టు చాటు నుంచి వెల్లగా ముందుకొచ్చాడు. ఆ అస్త్రం ఎంతటి వాడికైనా ఇక స్వర్గానికి దారి చూపడమే. స్వర్గానికని ఎందుకన్నారు, నరకం అని ఎందుకని లేదంటే రామబాణం దెబ్బతిన్నవాడు నరకానికి వెళ్ళాడు. రాముడి బాణం తగిలితే వాడి పాపములన్నీ ప్రాయశ్చిత్తం అయిపోయినట్టే, ఇక వాడు స్వర్గానికి వెళ్ళినట్టే. ఎంత దుర్మార్గుడైనా రాముడి చేతిలో తెస్తే మాత్రం ఇకవానికి నరకం ఉండదు, స్వర్గమే తప్ప. సహజంగా యుద్ధరంగంలో చచ్చిపోతే వీరస్వర్గానికి వెడతారు, కానీ రాముడి బాణం ఇంకా ఉత్తమ స్వర్గం ఇంద్రస్వర్గానికి పంపుతుంది. వాలి ఎవరా తనను కొట్టారు అని కళ్ళు తిరుగుతూ ఉండగా చూశాడు ముందు నడిచొస్తున్న మహాత్ముణ్ణి, ఆజానుబాహుణ్ణి, సింహోరస్కుణ్ణి, విశాల వక్షస్థలం కలిగిన వాణ్ణి రాముణ్ణి, వెనక వస్తున్న లక్ష్మణుణ్ణి చూచాట. ప్రాణం పోతున్న ఆ సమయంలో బాధ తట్టుకోలేక అనునయంగాను మళ్ళీ పరుషంగాను ధర్మబద్ధంగాను మళ్ళీ ఎక్కడ దుర్భాషలాడకుండానే ఇలా అన్నాడు రాముడితో, రామ నీ గురించి నేను ఎన్నో విన్నాను. నువ్వు మహారాజ పుత్రుడివి, ధర్మశాస్త్రాలు అభ్యసించిన వాడివి, ధర్మం తప్ప అధర్మం ఎరగని వాడివని విన్నాను. అటువంటి నువ్వు ఇప్పుడు ఏది ధర్మమని నన్ను బాణంతో కొట్టావు. నేను నీతో యుద్ధానికి వచ్చానా? లేదు. ఎవడితోటో విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే నా వక్షస్థలం మీద పక్క నుంచి బాణం కొడతావా? ఇంత పూర్వం అందరూ ఏమన్నారు, రామ కరుణ వేదీచ ప్రజానాం చహితే రథః సానుక్రోశోజితోత్సాహః సమయజ్ఞో దృఢవ్రతః. రాముడు కరుణాస్వరూపుడని, ప్రజలకు ఎప్పుడూ హితమే చేకూరుస్తాడని, ఆశ్రితుల్ని కాపాడతాడని విన్నాను నేను. ప్రజాహితం తప్ప అహితం ఎరగనివాడు రాముడని విన్నాను. దయామయుడని, ఉత్సాహం కలిగిన వాడని విన్నాను. ప్రజలు నీ గురించి ఇలా గానం చేస్తూ ఉంటే ఆ గానం విని నిజమనుకున్నాను. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివే, మనోనిగ్రహం కలిగిన వాడివే, ధర్మం ఎరిగిన వాడివే. అపరాధుల్ని దండించాలి కానీ నిరపరాధుల్ని దండించడం నీకు ధర్మమా? ఉత్తమ గుణాలున్నాయని నేను భ్రమపడ్డాను. నా భార్య తార యుద్ధానికి వెళ్ళొద్దు, రాముడున్నాడు అక్కడని చెప్పింది నాకు. అప్పుడు నేను అన్నమాట, రాముడు ధర్మాత్ముడు, నన్ను కొట్టడు అని నిన్ను నమ్మి నా భార్యని కాదని వచ్చాను నేను. అటువంటిది ఇప్పుడు నన్ను బాణంతో కొడతావా? ధర్మం అనే ముసుగేసుకున్న అధర్మపరుడు కాదా నువ్వు? బావికి పైన గడ్డేస్తారు కొన్ని చోట్ల. వేటగాళ్ళు ఏం చేస్తారంటే దిగుడు బావి దగ్గర బావి మీద అలా గడ్డి కప్పేసి వాళ్ళు అవతలకు వెళ్ళి నిలబడతారు. పాపం జింకలు, కొన్ని అడవి మృగాలు,
ఈ గడ్డి మీద దాచికొద్ది అక్కడికి వస్తాయి. అక్కడ బోయవాడు ఇది గొయ్యి పెట్టాడని తెలుసుకోలేక ఆ గడ్డి మీదకి అడుగు పెట్టి డామ్మ నూతులు పడిపోతాయి. చివరికి వాడి చేతి చిక్కి చచ్చిపోతాయి లేదా నూతులు పడి చస్తాయి. గడ్డి కప్పబడిన బావి లాంటి వాడి నువ్వని తెలుసుకోలేక నువ్వు ఉన్న చోటుకు వచ్చి వచ్చాను నేను అన్నాడు. నివురు కప్పిన నిప్పు లాంటి వాడిది. నేను ఎప్పుడన్నా నీ దేశమునకు వచ్చానా, నీ పురమునకు వచ్చానా, నీకు కానీ నీ భార్యకు కానీ నీ సహోదరుడికి కానీ నీ ప్రజలకు కానీ ఎవరికైనా రవ్వంత అపకారం చేసి ఎరుగుదిన నిరపరాధినైన నన్ను ఎలా చంపగలిగవు నువ్వు? పోని ఏ జంతువు మాంసం కోసం ఆశపడ్డావా అంటే నేను జంతువుని కాదు, జంతువులో ఉండే కోతిని. అడవుల్లో పచ్చికాయలు తిని బతికేవాడిని. క్రూర మృగాలను ఎందుకు చంపుతారంటే మృగములు ఇతరులను పట్టి చంపుతాయి, హింస చేస్తాయి. సింహాలు, పులులు, క్రూర మృగాలు. నేను క్రూర మృగాన్ని కాదు, కూర తినే మృగాన్ని తప్ప కాయా కసరు ఎరుగు తినేవాడిని నేను. అటువంటి వాడిని చంపడానికి నీ చేతులు ఎలా ఆడాయి? పైగా నీతో యుద్ధానికి రాకుండా మరొకరితో పోరాడుతున్నాను. నువ్వు జటా జోటాలు ధరించి ధర్మపరుడిలా వేషం వేసుకున్న అధర్మపరుడివి నువ్వు. క్షత్రియ వంశంలో పుట్టినవాడు ఎవడన్నా ఈ క్రూర కార్యం చేస్తాడా? రామ, నువ్వు ధర్మాత్ముడిలా కనిపిస్తున్న అధర్మపరుడివి, కోపస్వభావుడివి, రాజద్రోహి, గోవులను చంపినవాడు, బ్రహ్మహత్య చేసినవాడు, దొంగ, ఎప్పుడు చూసినా ప్రాణుల్ని చంపేవాడు, నాస్తికుడు, అన్నకంటే ముందు పెళ్లి చేసుకున్నవాడు, వీరందరికీ నరకయాతన తప్పదు అని పురాణములు చెబుతున్నాయి. ఇది చెప్పాడండి సుస్పష్టంగా. రాజహ అంటే రాజుల్ని చంపినవాడు, మహారాజుకి ద్రోహం చేసినవాడు, బ్రహ్మ అంటే బ్రహ్మ హత్య చేసినవాడు, గోఘన ఆవుల్ని చంపి తినే దుర్మార్గులు ఉన్నారుగా మనకి, ఈ గోఘనుడికి, చోరుడికి, దొంగాడికి, ప్రాణులను అనవసరంగా హింసించేవాడికి, నాస్తికులకు, అన్నకంటే ముందు పెళ్లి చేసుకున్నటువంటి వాడికి, మిత్రఘ్నక మిత్రుణ్ణి చంపినవాడికి, గురుతల్పక గురుపత్నిని పొందినవాడికి, ఇటువంటి వాళ్ళకి నరకం తప్పదు. పరమ పాపాత్ములు వీళ్ళు, భయంకరులు వీళ్ళు. వీళ్ళలాగే కపటత్వంతో ఇతరులను చంపేవాడికి ఇది నరకం తప్పదు. అందుకు చెబుతున్నాను నేను, ఎప్పుడు ప్రాణులను రహస్యంగా వధించేవాడు నరకానికి పోతాడు, నువ్వు అలా నరకానికి పోతావు. ఏది రాముడు అంతటి వాడిని అన్నాడు అన్నమాట. చావు దెబ్బ తిన్నాక అండంలో తప్పే ఉంది. పోని, మేము మహారాజులం వేటకొచ్చాము గనక నిన్ను చంపాము అని నీవు అనవచ్చు. వేటకి పనికొచ్చే జంతువులు జింకలు. జింకలు చంపితే మాంసం పనికొస్తుంది, చర్మం పనికొస్తుంది. నా చర్మం నీకు పనికిరాదు. పోని, దంతములు పనికొచ్చే ఏనుగునా? దంతములు లేనివాడిని. చెమరీ మృగాల్ని ఆ పైన వెంట్రుకల కోసం, చామరం కోసం చంపుతారు. పోని, అదీ కాదు నేను. ఈ ప్రపంచంలో అత్యావశ్యక స్థితిలో మాంసం తినే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాదులని పిలువబడే మొత్తం ఈ చాతుర్వర్ణముల వారు కూడా ఒకవేళ మాంసం తినవలసి వస్తే పందిరి కానీ, ఏది అడవి పందిరి, అది కూడా ఈ గ్రామంలో తిరిగే పందిరి కాదు, ఉడుమును కానీ, కుందేలును కానీ, తాబేలును కానీ, వీటిని మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో తినచట. తప్పనిసరి పరిస్థితుల్లో కానీ కోతిని మాత్రం తినరాదని శాస్త్రం. కాబట్టి నేను తినడానికే పనికిరాను. ఐదు గోళ్ల జంతువునైనా నా మాంసం మీకు పనికిరాదు అని ఈ విధంగా పలుకుతూ, రాజకుమార ఇంకో మాట, నిజంగా నీకు బలం ఉంటే నాతో ముఖాముఖి యుద్ధం చేసుంటే క్షణంలో నా చేతిలో చచ్చేవాడు. అద్య వైవస్వతం దేవం పశ్యేస్తన్ నిహతోమయ, నీవు ముఖాముఖి యుద్ధం చేసి ఉంటే నిన్ను వైవస్వతుని దగ్గరికి పంపేవాడిని, అంటే యముడి దగ్గరికి పంపేవాడిని. రణరంగంలో నన్ను ఎదిరించి యుద్ధం చేసేవాడు ఒక్కడు లేడు. నువ్వు వేరొకరితో యుద్ధం చేస్తున్నప్పుడు చంపావు. మద్యపానం చేసి మత్తిల్లిన వాడిని, నిద్రపోతున్న వాడిని పాము కాటేసినట్టు కాటేశావు. ఒకటి తాగేట, తాగి చెట్టు కింద పడుకున్నట్ట, అప్పుడు వచ్చి పాము కాటేసిందిట. అది ఘనకార్యమేనా? అలా చంపావు నేను. పోని, సీత కోసం చంపాను నిన్ను అంటావేమో. సీత కావాలని నాకు ఒక్క మొక్క చెప్పుంటే రావణాసురుడు డొక్క నిమిషంలో చీరి పక్కలు విరక్కొట్టి ఇక్కడికి పట్టుకొచ్చేవాడు సీతని. నా బలం ముందు రావణాసురుడు అంత నిజంగా ఆ పని చేయగలనుండేవాడు. ఆ పని రాముడు చేసుకోలేడా? రావణాసురుడిని చంపడం కోసం ఇంత నాటకం జరుగుతోంది తప్ప రాముడిని ఈ వాలి రక్షించాలా? అయినా వాడు అనాలి కాబట్టి అన్నాడు. సీతాన్వేషణే నీకు అవసరమైతే సుగ్రీవుడిని ఆశ్రయించకుండా నన్ను ఆశ్రయిస్తే సరిపోయేది. ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక్క దినములో పట్టుకొచ్చి అహం ఏకాహన అంటే ఒక పగలు, పైగా రాత్రి కూడా అక్కర్లా, సింగిల్ డేలో నీకు పట్టుకొచ్చి అప్పగించేవాడు. రావణుడు సీతని సముద్రములలో దాచిన, లంకలో దాచిన, పాతాళంలో దాచిన, మరెక్కడ దాచినా నేను తీసుకొచ్చి నీకు అప్పగించేవాడిని. నేను మరణించిన తర్వాత సుగ్రీవుడు కిష్కిందకు రాజవుతాడు, కానీ నీకు మాత్రం అపకీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది, నన్ను చెట్టు చాటు నుంచి కొట్టావనే మాట. లోకంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవడన్నా చావలసిందేనండి, చావకుండా ఎవడుంటాడు, కానీ ఆ చావు అధర్మపూర్వకంగా జరగకూడదు. నువ్వు నన్ను చంపడం ఉచితం అనుకుంటే, ధర్మం అనుకుంటే సమాధానం ఇవ్వాయి అన్నాడే అని దీనంగా రాముడికి చూస్తూ ఉండిపోయాడు. లోపల రాముడు అంటే కొంత భక్తి లేకపోలేదు, బాధ ఉంది. అప్పుడు అంతా విన్న రాముడు ఇలా మెల్లిగా పలికాడు, అది కూడా మృదువుగా, వాలి ధర్మార్థ కామములను గురించి నువ్వు నాకు చాలా చెప్పావు, పెద్దలను అడిగి నువ్వు ఎప్పుడూ ఏ విషయం తెలుసుకోకుండా నీకు తోచిన విషయాలు బయటకు పెట్టావు, ఇది వానరుల యొక్క చపలత్వం, అందులో దెబ్బతిన్నావు కాబట్టి అలా అండంలో సహజం. ఇప్పుడు చెబుతున్నారు వీరు, ఈ భూమండలం కొండలతో అడవులతో సముద్రములతో నదులతో పాటు మా యక్ష్వాకువంశస్థుల అధీనంలో ఉన్నది. ఈ రాజ్యాన్ని ప్రస్తుతం భరతుడు పరిపాలిస్తున్నాడు. భరతుడు నాతో చిత్రకూట పర్వతం మీద, రామా పేరుకి నాది రాజ్యం కానీ బాధ్యత నీదే, నీ పాదుకలే సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాయన్నాడు. కాబట్టి రాజు భరతుడు, భరతుడి ఆజ్ఞను నేను పాలించాలి, ధర్మరక్షణ చెయ్యమని ఆయన నాకు చెప్పాడు, అందువల్ల ధర్మము ఎక్కడైనా రక్షించే బాధ్యత నాది. ఇది భరతుడి యొక్క ఆజ్ఞ. ఇక్కడ కొందరికి అనుమానం, చిన్నవాడైన భరతుడి యొక్క ఆజ్ఞ రాముడు పాలించడం ఏమిటని. చిన్న పెద్ద కాదు, ప్రస్తుతానికి రాజ్యం భరతుడికి ఇచ్చి వచ్చాడు రాముడే, అవునా? కాబట్టి రాజు చెప్పిన మాట వినాలి. భరతుడు చెప్పాడు, అడవిలో ఉండి కూడా నీవు నీకు తోచినట్టుగా ధర్మరక్షణ చెయ్యన్నాడు, చెయ్యాలి. అందువల్లే ధర్మ పరిరక్షణ నా కర్తవ్యం. నువ్వు చెప్పినట్టుగా ఒక్క పూటలో నువ్వు సీతను తీసుకొచ్చి ఇవ్వగలవు, కానీ నువ్వు చేసిన పని ఏమిటి? ఎత్తి పెంచుకున్నటువంటి ఈ సుగ్రీవుణ్ణి, చిన్నప్పటి నుంచి నీతో సమానంగా చూసి పెంచిన నీ తమ్ముణ్ణి చావగొట్టి అతని భార్యను అతని బతికుండగా లాక్కుపోతావా? ఒకటి పెళ్ళాన్ని అన్యాయంగా ఎత్తుకుపోయినటువంటి వాడిని ఆశ్రయించి వాడి ద్వారా ఇంకొకటి దగ్గర ఉన్న నా భార్యను తీసుకొస్తే ధర్మం ఎలా అవుతుంది? నీకు రావణాసుడికి తేడా ఏముంది? వానరులకు ఒక నియమం ఉన్నది, అందులో సందేహం లేదు. ఆ మాట రాముడు అన్నాడు. వానరులకు ఏమిటంటే మానవ నియమం వేరు, వానరుల యొక్క నీతి వేరు. వానరుల్లో అన్న చచ్చిపోతే అన్న భార్య తమ్ముడికి భార్య అవ్వచ్చు, తమ్ముడు చచ్చిపోతే తమ్ముడి భార్య అన్నకి భార్య అవ్వచ్చు. కోతులు కనుక వాటికి పెద్దగా పశుత్వం కనుక ఈ నియమాలు వాటికి పెట్టారు. ఇప్పుడు పశువులకి పెద్ద నియమం ఉంటాయి, ఆ పశువులు వీళ్ళు నరవానరులు కనుక కొంచెం గట్టివాళ్ళు కనుక వీళ్ళకి ఇంకా ఈ ధర్మమైనా ఉన్నది, కానీ వానర నీతో ఒకటి పరిపాలిస్తున్నారు. కానీ మామూలుగా అయితే ఈ సాధారణమైన కోతులకు ఆ నియమం కూడా ఉండదు. అందుకేగా వావి వరస లేకుండా తిరిగితే పశువు అంటాం మనం. తనకంటే పెద్దవాడైన అన్న, తండ్రి, విద్య నేర్పినటువంటి గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. జ్యేష్ఠ భ్రాత పితా చైవ యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరోజ్ఞయా ధర్మ్యే పతిహివర్తినగా. అంటే తనకంటే పెద్దవాడైన, వయస్సులో పెద్దవాడైన అన్నగారు, తనకి శరీరం ఇచ్చిన కన్న తండ్రి, విద్యలు నేర్పి మంత్రోపదేశం ఇచ్చేసినటువంటి వాడు, ఈ ముగ్గురు తండ్రులు. అలాగే తనకంటే చిన్నవాడైన తమ్ముడు కొడుకు, శిష్యుడు కొడుకు. కాబట్టి వాళ్ళను కూడా పిల్లల్లో చూసుకోవాలట. తన కన్నకొడుకు ఎలాగో కొడుకే, కన్న తండ్రి ఎలా తండ్రో కన్న కొడుకు కొడుకు, శిష్యుడు కొడుకు, తమ్ముడు కొడుకుతో సమానం. ఇందాకేం చెప్పాడు ముందు, అన్న, తండ్రి, గురువు, వాళ్ళు ముగ్గురు తండ్రులతో సమానం. అలాగే తమ్ముడు, కొడుకు, శిష్యుడు, వీళ్ళు పుత్రులతో సమానం. ఈ విషయం నీకు తెలుసు. ధర్మాధర్మములను నేను బాగా ఎరుగుదును. అంటే నేనే రాముడిని అసలు నేనే ధర్మం కదా రప్పించాడా, మళ్ళీ నువ్వు ధర్మం గురించి నాకు చెప్పాలా? ధర్మానికి విరుద్ధమైతే నేను చేస్తానని చెప్పకుండా చెప్పడం, నీవు చెప్పలుడి. జాత్యంతుడి కంటే నువ్వే ప్రమాదకరమైన వాడివి. పుట్టుకతో గుడ్డివాడు ఎలాగో చూడలేడు, కానీ అహంకారంతో గుడ్డివాడైపోతాడే. అహంకారంతో ఎవరి మాట వినిపించుకోకుండా భవిష్యత్తును చూడని వాడే ఎక్కువ ప్రమాదకారుడు. నువ్వు అటువంటి వాడు. ఇప్పుడు విషయం చెబుతున్నా విను, సుగ్రీవుణ్ణి నువ్వు కన్నబిడ్డలా పెంచావు, అతన్ని తన్నావు, అతని భార్యను లాక్కున్నావు. ఎంత బతిమాలను వినిపించుకోకుండా కామాంధకారంతో అతని కళ్ళ ముందే అతని భార్యతో రమించి తన్ని గెంటేశావు. సదాచారం విడిచిపెట్టావు. అదే అతడు మరణించిన తర్వాత అతని భార్యను సేకరిస్తే ఇవాడిని నేను బాణంతో కొట్టేవాడిని కాదు. తర్వాత ఈ దేశాన్ని పరిపాలించే భరతుడు ధర్మ సంస్థాపన బాధ్యతను ఆ మీద పెట్టాడు కాబట్టి కూడా భరతుడి బదులు నేను బాణం వెయ్యవలసి వచ్చింది. ఇక చెట్టుచాటు నుంచి కొట్టడం, పశువుల్ని చెట్టుచాటు నుంచే కొట్టాలని మాకు వేటలో నియమం చెప్పారు. ఓ సింహాన్ని కొట్టాలంటే దగ్గరికి వెళ్ళి దాంతో పోరాడక్కర్లా, చెట్టుచాటు నుంచి బాణం కొట్టచ్చు, వల వేసి పట్టచ్చు. జింకల్ని వల వేసి పడతాం మేము, పక్షుల్ని వల వేసి పట్టాలి. అలాగే నీలాంటి క్రూరమైన పశువుల్ని వల వేసి పట్టచ్చు, బాణంతో కొట్టచ్చు, చెట్టుచాటు నుంచి కొట్టచ్చు. మాంసం తినడానికే జంతువుల్ని చంపం, అంతకంటే హేయములైన పనులు చేసినటువంటి జంతువుల్ని అపరాధం వల్ల మేము కొడతాం. నీ తమ్ముడు అన్నా నేను అపరాధం చెయ్యలేదు అని బతిమాలితే ఒక్కనాడు చెప్పిన మాట వినిపించుకున్నావా? అతన్ని చంపడానికి ఎన్నిసార్లు వెంటబడ్డావు? ఏదో ఋష్యశృంగుడి యొక్క ఋషముఖ పర్వతం మీద మతవంగ మహర్షి యొక్క అనుగ్రహం వల్ల బతికాడు కానీ అది బయటపడి చచ్చిపోవడలేదా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను నిన్ను సంహరించాను. సంహరించడం నూటికి నూరు పళ్ళు ధర్మమే. పూర్వం శ్రమణుడు అనుకుంటూ ఉండేవాడు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఆర్యేణ మమ మాంధాత్ర వ్యసనం ఘోరమీప్సితం శ్రమణేన కృతే పాపే యథాపాపం కృతంతయ. మాంధాత అని మా వంశంలో ఒక మహారాజు ఉన్నాడు. మీకు తెలుసుగా ఇక్ష్వాకు వంశంలో మాంధాత చాలా గొప్పవాడు. ఆ కాలంలో శ్రమణుడు అని ఒకడు ఉన్నాడు. వాడిలాగే తమ్ముడిని చితక్కొట్టి తమ్ముడి భార్యని పట్టుకుపోయాడు. అప్పుడు మా మాంధాత మనుధర్మశాస్త్రం బయటికి తీశాడు. మనుస్మృతులు ఏం చెప్పారు? మహాపాపములు చేసి తమ్ముణ్ణి హింసించి తమ్ముడి భార్యని కానీ లేక అన్నని హింసించి అన్న భార్యని కానీ పట్టుకుపోయిన వాడికి వెంటనే మరణశిక్ష విధిస్తే అప్పుడు వాడి పాపానికి ప్రాయశ్చిత్తమై వాడు స్వర్గానికి వెడతాడు అని ఉన్నది. కాబట్టి ఈ శ్రమణుడి తల నరికి అవతల భార్యని అన్నాడు. వెంటనే శ్రమణుడిని చంపాడు. శ్రమణుడు అనేది వాడికి పేరు అని కొందరు అన్నారు, కానీ నిజానికి శ్రమణుడు అంటే సన్యాసుడు కూడా అర్థం. సన్యాసయుండి కూడా తమ్ముడి భార్యని పట్టుకుపోయేటవాడు. అందువల్ల మాంధాత ఘోర శిక్ష విధించి వాడిని చంపాడు. అలాగే మనుస్మృతులు ఏం చెప్పాయి? మనుష్యులు పాపాలు చేసినప్పుడు, అంటే చెయ్యరాని ఇలాంటి పాపాలు చేసినప్పుడు, తమ్ముళ్ళని చంపినప్పుడు, చితక్కొట్టినప్పుడు, తమ్ముడి భార్యను పట్టుకుపోయినప్పుడు, అసలు ఇంక వెనక ముందు ధర్మాధర్మముల గురించి ఆలోచించకుండా అవతల వాడు చెప్పిన దాంట్లో మంచి చెడ్డ బేరీ చేసుకోకుండా ఒకే కోణంలో చూసిన వాడిని సంహరించాలి, లేదా చేతులు కాళ్ళు నరకాలి, నాలుక కొయ్యాలి. అప్పుడు రాజు వల్ల దండన పొందడం వల్ల అతని పాపములు తొలగిపోయి స్వర్గానికి వెడతాడని ఉన్నది. రాజభిర్ ధృత దండాస్తు కృత్వ పాపాని మానవాహ నిర్మలాహ స్వర్గమాయాంతి సంతసుకృతినో యథ. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు లేక ఇంకేదో పాపం చేశాడు, వాడి పాపం ఏమిటో తెలుసుకుని గవర్నమెంట్ తప్పనిసరిగా శిక్ష వెయ్యాలి. శిక్ష వేస్తేనే అవతలి వాడు శుద్ధుడవుతాడట. ఇక్కడ దండన లభించకపోతే వాడికి పరిశుద్ధి లభించదు. మహాపాపములు చేసిన వాడిని పక్షపాతంతో విడిచిపెడితే, హత్యలు చేసిన వాడిని లేక ఏదో యాక్సిడెంట్లు చేసిన వాడిని, దొంగతనాలు విపరీతంగా చేసిన వాడిని, స్త్రీలను అపహరించుకుపోయిన వాడిని రాజు గనక పక్షపాతంతో నావాడనే ఉద్దేశంతోటో లేక మా కులంవాడనో లేక మా బంధువనో ఇంకో కారణంతో విడిచిపెడితే, అటువంటి వాడు సర్వనాశనం అయిపోతాడు. విడిచిపెట్టిన రాజు నరకం పాలవుతాడు. అవతల వాడి కంటే వీడికి ప్రమాదం. ఇప్పుడు మీ ఎదురు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం మీ రాష్ట్రంలో ఎవడో పడగొట్టాడు అనుకోండి, ఆ ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరగొట్టిన వాడిని వెంటనే జైల్లో పారేసి శిక్షించకపోతే ఆ రాజ్యమును పరిపాలిస్తున్న రాజు సర్వనాశనమే నరకానికి పోతాడని చెప్పారు. ఇక్కడ చూడండి, రామాయణంలో 34వ శ్లోకంలో చెప్పారు. శాసనాద్వా విమోక్షాద్వా స్థేన స్థేయాద్ విముచ్యతే రాజా త్వశాసనాత్ పాపం తదవాప్నోతి కిల్బిషం. రాజు శిక్ష విధించకపోతే ఈ పాపము వల్ల రాజు నరకమునకు పోతాడు. ఆ పాపం అంతా వాడు అనుభవించాలి. అందుకే శిక్ష వేస్తేనే అలాంటి అలాంటి పాపాలు చేసినప్పుడు అక్కడ నిష్పక్షపాతంగా విధించాలి శిక్ష. లేకపోతే ఈ పాపం అంతా రాజుగారికి చుట్టుకుంటుంది. వరస్సుగా 18వ సర్గం కిష్కింధాకాండలో 33-34 శ్లోకాలు చదవండి. అందులో 33-34 శ్లోకాలు ఏమని చెప్పారు? పాపములు చేసిన పౌరులను శిక్షించకపోతే ఆ పాపము రాజనుభవిస్తాడు. అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు. నిష్పక్షపాతంగా ఉండవలసిన రాజుగారు పక్షపాతంతో పిచ్చి పనులు చేస్తే ఈ పాపాత్మల పాపాలన్నీ వీడనుభవించి నరకలోకంలో కురుంగి కృశించి నశించిపోతానికి వాడిని ఎవరు రక్షించలేరు. కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకోవాలంటే పరిపాలనంటే ఆడపడం కాదు, వెంటనే ఎంక్వైరీ చేయాల్సిందే. తప్పు ఎవడు చేసినా ఎంతో కొంత శిక్ష వాడికి విధించాలి, అప్పుడే ధర్మం నిలబడుతుంది. లేకపోతే ధర్మం ఎలా నిలబడుతుంది? మరి ప్రజలని ధర్మ మార్గంలో నడపవలసిన బాధ్యత మాది. మేము ఆ ఇక్ష్వాకు వంశస్థులం, ధర్మశాస్త్రం చదువుకున్న వాళ్ళం. నువ్వు చేసిన పాపాలు ఒకటా రెండుట్రా? అహంకారంతో ఈ తమ్ముడు ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా తన్ని చంపడానికి సిద్ధపడతావా? వాడు బతుకుడుగా పళ్ళాన్ని ఎత్తుకుపోతావా? ఎత్తుకుపోయి ఇప్పుడు నువ్వు చెట్టు తట్టు నుంచి కొట్టావంట. చెట్టు తట్టు నుంచి కొట్టకపోతే నీలాంటి పాపాత్ముడు ముఖం చూస్తే పాపం నాకు వస్తుంది. పాపాత్ముడిని చాటు నుంచి చంపాలి తప్ప వాడి ముఖం కూడా చూడకూడదు. బ్రహ్మహత్య చేసిన వాడు, తమ్ముడిని చంపడానికి సిద్ధపడిన వాడు, తమ్ముడి భార్యను అపహరించుకుపోయినవాడు, అన్న పెళ్ళాన్ని అపహరించుకుపోయి పెళ్లి చేసుకున్నవాడు, అటువంటి వాడి ముఖం చూస్తే బ్రహ్మహత్య పాపం వస్తుంది. తెలిసిన మీకు అటువంటి వాడు ముఖం కూడా చూడకూడదు అన్నారు. పోనీ చచ్చిన తర్వాత కాదు, బతికుండగానా ఈ పాపాలు చేయటం? రామ, నువ్వు పాపాత్ముడు అన్నావు, నువ్వేమనుకున్నా పర్వాలేదు, నేను చెప్పిన దాంట్లో ధర్మాధర్మములు తెలుసుకో, నీకే బోధపడతాయి నువ్వేం చేశాయో. త్వంతు ధర్మం అవిజ్ఞాయ కేవలం రోషమాస్థిత సావు దెబ్బతిని కోపంతో ఉన్న నువ్వు నన్ను ధర్మము గురించి తెలుసుకోక ప్రదూషయసి నన్ను తిడుతున్నావు, దూషిస్తున్నావు. కానీ నేను చేసినది పితృపైతామహే స్థితం, నా తల్లి తండ్రి పెద్దవాళ్ళు చెప్పిన మార్గంలో ధర్మ మార్గంలో నడుచుకుంటున్నాను. ధర్మశాస్త్రములలో ఎలా చెప్పారో అలాగే చేశానంతే. అనగానే అప్పటికొడికి అర్థమయ్యింది, తాను చేసినవన్నీ అర్థమవుతున్నాయి. వెంటనే రెండు చేతులు జోడించి నమస్కరించి వాడే ఒప్పుకున్నాడు నేను తప్పే చేశానన్నాడు. అందుకే వాలి సెట్ అయిపోయాడు. అప్పుడు కూడా మూర్ఖత్వంతో దుర్యోధనుడిలా లేడు ఆయన. దుర్యోధనుడు తొడలు విరి కింద పడి కృష్ణుడి తిట్టాడు తెచ్చేటప్పుడు. వాడి కర్మది కంసదాసుని పుత్ర అన్నాడు ఏకంగా. అక్కడ కూడా కంసదాసుని కొడుకుటిన కానవు నీ దురాచారములు అన్నాడు. అందుకే దుర్యోధనుడు కలిపురుషుల్లో కలిశాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత యుద్ధంలో చావటం వల్ల స్వర్గానికి వెళ్ళాట, వేరే స్వర్గానికి. కానీ ఎక్కువ కాలం స్వర్గంలో లేకుండా మళ్ళీ అక్కడి నుంచి వచ్చి కలిపురుషుల్లో కలిసి కలియుగంలో దరిద్రాలు అనుభవించి ఒక పౌరుడిగా పుట్టిపోయాడు వాడు, పుడుతున్నాడు వాడు. తెలిసిన మీకు. కానీ వాళ్ళు ఎలా కాదు, వెంటనే రాముడు చెప్పిన దాంట్లో ఉన్నవన్నీ ఆ ధర్మశాస్త్రాలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. పశువులు పాపం చేస్తే చెట్టు చాటు నుంచి కొట్టచ్చని, వాటిని వలలు వేసి పట్టాలని, గొయ్యి దగ్గర అందులో పారేయాలని, తర్వాత తమ్ముడు ఎంత బతిమాలనా వినిపించుకోకుండా ఎంత కొట్టాడో అవన్నీ గుర్తుకొచ్చాయి. తమ్ముడు బతికుండగా వానర ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అతని భార్యను పట్టుకుపోవటం, అతను ఎక్కడుంటే అక్కడికి శత్రువుల్ని చంపడానికి పంపడం ఇవన్నీ గుర్తుకొచ్చాయి. పాపం ఒక్కరోజు బతకనిచ్చేటండి సుగ్రీవుణ్ణి, ఎక్కడుంటే అక్కడికి తన అనుయాయుల్ని పంపేవాడు. వాలి చాలా టెక్నిక్ కలిగిన వాడు. తన బంధువులు ఋష్యమోక పర్వతానికి వెడితే సుగ్రీవుడి చేతిలో కాకపోయినా మతంగ మహర్షి శాపం వల్ల బండరాళ్ళు అయిపోతారని సుగ్రీవుడి మిత్రుల్ని తన మిత్రుని చూసుకుని ఉసుగొలిపాడు. ఎందుకంటే సుగ్రీవుడి బంధువులు ఋష్యమోక పర్వతం మీద కడితే వాళ్ళు బండరాళ్ళు ఎవరు, అందుకని వాళ్ళని తన వైపు తిప్పుకుని ఆ పార్టీ వాళ్ళని అందరినీ ఆ ఎమ్మెల్యేలని తన వైపుకు లాక్కుని వీళ్ళనే ఉసుగొలిపాడు. అందుకే వాళ్ళతో రోజు యుద్ధం జరిగేది సుగ్రీవుడికి. వాళ్ళని చంపి ఏదో రకంగా బతికి వట్టగట్టాడు. కాబట్టి ఇవన్నీ గుర్తుకొచ్చాయి. అందుకే గద్గద స్వరంతో ధర్మజ్ఞ, ధర్మం తప్పిన వాణ్ణి నేనే, నన్ను ధర్మ మార్గంలో నడిపి పుణ్యం కట్టుకో. నాలో దోషం ఉన్నది తప్ప నీలో తండ్రి ఏమాత్రం దోషం లేదు. ఇక ఇప్పుడు నాకు నా గురించి బెంగలేదు. చేసిన పాపానికి నీ వల్ల శిక్ష పొందితే విముక్తుడు అయ్యి నేను ఉత్తమ లోకాలకు ఎడతాను, సందేహం లేదు. ఎందుకంటే రాముడు ధర్మస్వరూపుడు, జగత్తంతా రాముడి వల్ల మోక్షం పొందాలని కోరుకుంటారు. తప్పు చేస్తే రాముడి చేతిలో శిక్షింపబడి ముక్తి పొందుతారు, పుణ్యం చేస్తే రక్షింపబడి ముక్తి పొందుతారు. ఎలా అయినా రాముడి వల్ల ముక్తి వస్తుంది, నేను ముక్తి పొందుతాను. నా భార్య తార గురించి, నా బంధుమిత్రుల గురించి నాకు బెంగలేదు, నా గురించి బెంగలేదు, భార్య గురించి బెంగలేదు. నా బెంగల్లా నా కొడుకు అంగదుడు, వాడు నాలో సగం కుర్రవాడు, బలవంతుడు కానీ ఇంకా పసివాడే. నిజానికి అంగదుడు ఎటువంటి బలవంతుడండి, చిత్తకొట్టి పారేశాడు యుద్ధంలో. తర్వాత 2 నెలల తర్వాత రామరావణ యుద్ధంలో ఎంతమంది రాక్షసులు చిత్తకొట్టాడు. అంగదుడు రాయబారం వహించి రావణుడి నెత్తిమీద తన్నినవాడు. కానీ తండ్రికి కొడుకు ఎంత బలవంతుడైనా చంటి పిల్లడి కిందే అనిపిస్తాడు, అదే కూడా తెలియదు. కానీ కాబట్టి పిల్లలు ఎప్పుడూ పిల్లల కిందే ఉంటారు. వాళ్ళు ఎంత పెద్దవాడైనా 40 ఏళ్ళు వచ్చి తన పిల్లల్ని పెంచుకుంటున్నవాడు కూడా తండ్రి ఏమంటాడు, అమ్మాయి చిన్నపిల్ల అంటాడు. అలా అనకపోతే మమకారం ఎక్కడ ఉంటుంది? చాలా కాలం క్రితం నేను చదువుకునే రోజుల్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి పేపర్లు దిద్దడం బద్ధకం. ఆయన తెలుగు మేస్టర్. అందుకని, నాయన పద్మాకర ఈ తెలుగు పేపర్లు 10th క్లాస్ పేపర్లు దిద్దు పెట్టు అన్నాడు. నేను పేపర్లు బాగా దిద్దుతాను అన్న రోజుల్లో పేరు నాకు, అందుకని పేపర్లు నాకు అంటగట్టాడు. నేనేమో డిగ్రీ చదువుకుంటున్నాను, ఆయనేమో టీచరు, ఆయన అంటే గౌరవం. ఆ పేపర్లు దిద్దిన తర్వాత ఆయన ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చాను. అప్పట్లో లోన అని ఒక మోపెడ్ ఉండేది, దాని మీద వెళ్ళి ఒక 11 కిలోమీటర్లో 12 కిలోమీటర్లో వాళ్ళ ఊరు ఇచ్చి ఇవ్వగానే ఆయన ప్రేమగా చంటిపిల్ల కవి వచ్చాడు, కవి గారికి మజ్జిగతే అని చంటిపిల్ల అని పిలిచాడు. అంటే నేను అనుకున్నాను ఇలా చంటిపిల్ల వస్తుందేమో అనుకున్నాను. నేను ఎంతలో దబాదబా శబ్దం చూస్తే ఇంతలా ఉన్న గజలక్ష్మి వచ్చింది. పాప అమ్మాయికి ఒక 25 ఏళ్ళు ఉంటాయి, పెళ్లి ఇంకా అవ్వలేదు అనుకోండి, కానీ ఇలా ఇలా ఊపుకుంటూ రాగానే డామ్మని కింద పడిపోయాను. నేను ఇలా ఉండేవాడిని, అంటే చిన్నవాడిని కాబట్టి కొంటిగా ఉన్నాను కాబట్టి అలా చెబుతున్నాను, కానీ పాపం లా ఉంటే తప్పని కదా అక్కడ. కానీ ఆయన చంటిపిల్ల అనేసరికి, ఆ చంటిపిల్ల బదులుగా ఒంటిపిల్ల వచ్చేసరికి నేను కొంచెం కంగారడ్డ. అప్పుడు అర్థమైందనమాట, ఓహో తండ్రికి వాళ్ళు ఎలా ఉన్నా చంటిపిల్లలే అని. అలాగే అంగదుడు ఎంత బలవంతుడు అయినా ఆయన ఏమంటున్నాడు, వాడి గురించి నాకు బెంగ, నత్వాత్మానమహం సోచే నతారాం నచ బాంధవాన్ యథా పుత్రం గుణశ్రేష్టం అంగదం కనకాంగదం. నేను తార గురించి, ఇంకోళ్ళు గురించి బెంగెట్టుకోను, నా కుమారుడు గురించి బెంగ. బంగారు బాబువాడు, చిన్నవాడు, భుజకీర్తులు ధరిస్తాడు, నేను లేకపోతే నా నాన్న అన్న అని పిలిచి బెంగతో చిక్కిపోతాడు. ఏమీ తెలియదు వాడు, పసివాడు, నోట్లో వేలెడితే కొరకలేడు. అంతపూర్వం 10 పళ్ళు కొరుక్కు తిన్నాడు ఆయన, డజన పళ్ళు పరాపరా కొరుక్కు తిన్నాడు, కాయలు తిన్నాడు. అయినా ఆయన ఏమన్నాడు, నోట్లో వేలెడితే కొరకలేడు. అతని గురించి బెంగ, సుగ్రీవుడెంతో నీకు ఈ అంగదుడంతే, ఇతని జాగ్రత్తగా చూడు. తార దుఃఖంతో దీనావస్థకి గురవుతుంది. సుగ్రీవుడు ఆమెను నా వల్ల తిరస్కరించడని బాధ పెట్టడని భావిస్తాను. ఎందుకంటే ఆయనకి మళ్ళీ అదో బెంగ, నా మీద కసికొద్దీ నా కుమారుణ్ణి, నా పెళ్ళాన్ని, వీళ్ళందరినీ ఏమైనా పీడిస్తాడేమోనని. అనగా రాముడు, వానరోత్తమా, నీవేమీ బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. నీ భార్య గురించి కానీ, నీ పుత్రుడి గురించి కానీ, నీ బంధువుల గురించి కానీ ఏమీ ఆలోచించక్కర్లా. నీ పాపకృత్యములన్నీ నీ మరణంతో పోయినట్టే, ఇంక వాటిని మేము తలుచుకోం. నేను శిక్షించగానే నువ్వు పుణ్యాత్ముడు అయిపోయావు, ఇప్పుడు ధర్మ విషయంలో స్థిరంగా ఉన్నావు, కాబట్టి నీలో దోషం లేదు. శిక్షింపవలసిన వాడిని శిక్షించడం ఎంత అవసరమో, రక్షించవలసిన వాడిని రక్షించడం అంతే అవసరం. అంగదుణ్ణి సుగ్రీవుడు జాగ్రత్తగా చూస్తాడు. నీవు నా బాణం దెబ్బతిన్నావు కనుక పరిశుద్ధుడు అయిపోయావు. ఈ పరిశుద్ధ శబ్దం వాడాలంటే ఈ మధ్య విసిగెత్తిపోతున్నాను అనుకోండి, పరిశుద్ధ పరిశుద్ధ గలపటి. కానీ నిజంగా అసలు పరిశుద్ధ పదం మందే. నీవు పరిశుద్ధుడి పోయావు, ఉత్తముడు పోయావు, పైకి వెళ్ళిపోతావు. ఈ అంగదుడు తార వీళ్ళ గురించి ఆలోచించవు అనగానే వాలి మళ్ళీ ఇలా అన్నాడు, మహాప్రభు నీ బాణం దెబ్బకి కొంచెం స్పృహ తప్పిపోయాను నేను, అందుకే అజ్ఞానం వల్ల నేను తీవ్రంగా నిందించాను. కానీ అది నిజమైన నింద కాదు, బాధతో చేసిన నింద. నువ్వు మహేంద్ర పరాక్రమం కలిగిన వాడివి, శత్రువుల్ని చీల్చి చెండాడతావు. ఇప్పుడు నా కుటుంబం ఎడల ప్రసన్నుడవై వారిని రక్షించు అని కిందపడి కాస్త మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇంచుమించుగా ప్రాణం పోయినట్టుగా ఉంది, కానీ ప్రాణం పోలేదు ఆయనకి. అప్పుడే ఎక్కడ పోతాడు ఆయన? ఇంకా తార రావాలి, మాట్లాడాలి, అందుకే కొంత నిగ్రహించుకుని ప్రాణాలు అలా ఉన్నాడు. ఈ విషయం అంతఃపురంలో ఉన్న తారకి తెలిసిపోయింది. రామచంద్రుడి బాణం దెబ్బకి తన భర్త కూలిపోయాడని తెలియగానే గుండెలు బేజారెత్తిపోయాయి, బద్దలైపోయాయి. భార్యకి ఈ భర్త ఎటువంటి వాడైనా వాడు లేకపోతే ఉండలేని ఒక ప్రేమస్థితి ఉంటుంది, అదే భార్యాభర్తల అనుబంధం అంటే. యావజ్జీవితం భర్త తిట్లు తిట్టినా వాడు పోగానే ఏమండి పోయారా అంటుంది పాపం. అదే మన హైందవ ధర్మంలోని గొప్పతనం. అదే మిగతా కొన్ని మతాలు ఉన్నాయి, దిక్మాలు కూడా. ఎప్పుడు ఎవడికి ఎవడు పెళ్ళామో ఎవడు కూడా తెలియదు. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ క్వారల్ విత్ అవర్ చిల్డ్రన్ ఓ సామెత ఉంది. ఒకడు అన్నట్ట, ఓ బ్రిటిష్ వాడు, నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో తగాదా పడుతున్నారు. అంటే ఆవిడ పిల్లలు వేరు, వీడి పిల్లలు వేరు, ఇప్పుడు వీళ్ళ పిల్లలు వేరు, ఈ ముగ్గురు కొట్టుకుంటున్నారట మాయగారు గొడవ. మన దేశంలో అలా ఉండదు, నీ పిల్ల నా పిల్ల ఇద్దరు వాడి పిల్లలే మన పిల్లలే. అందువల్ల పాపం నిజంగా ఎంత దీనావస్థలో గడిపోయిందో ఆవిడ. అక్కడి నుంచి వెంటనే కొడుకుతో అందరితో కలిసి బయటకు వచ్చింది. ఈలోపు వానరులు అటు ఇటు పరిగెట్టి కంగారు పడిపోతూ వెనక్కి వస్తూ ఉన్నారు. ఏం వానరులారా, వారి దగ్గరికి వెళ్లకుండా వెనక్కి వస్తున్నారు ఏమిటంటే, ఏం చెప్పగలం తల్లి, రామచంద్రుడు ఒక్క బాణంతో సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ తీసుకుని అతన్ని రక్షించడం కోసం వారిని పడగొట్టేశాడు. ఇప్పుడు అంగదుడైనా మనం రక్షించుకోవాలి. ఒక్క దెబ్బకి వారిని పడగొట్టిన రాముడు తన బలగలంతో కలిసి ఈ నగరంలోకి వచ్చాడంటే ఇక్కడున్న వారి బంధువులందరం ఏమైపోతాం. అందువల్ల ఇప్పుడు మన వాళ్ళందరూ కంగారు పడి చల్లా చెదరుగా అటు ఇటు పోతున్నారు. అందువల్ల ఈ కిష్కింధా నగర ద్వారాన్ని కాపాడుకోవాలి. అంగదుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుడు చేద్దాం. చేస్తే అప్పుడు ఇతడు ప్రభువు గనక ఇతని ఆజ్ఞ స్వీకరించి మన వారులందరూ కలిసి మళ్ళీ తిరిగి శత్రువులతో యుద్ధం చేయొచ్చు. ఇప్పటికే నగరంలో వాలి యొక్క విరోధులు కొందరున్నారు. అనగా ఏమిటి, సుగ్రీవుడిని చావగొట్టి సుగ్రీవుడి భార్యలను కొందరిని అక్కడే ఉంచాడు వాలి. అలాగే సుగ్రీవుడి మిత్రులు కూడా కొంతమంది అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సుగ్రీవుడు విజయం పొందాడని తెలిస్తే కుట్ర పన్ని మనల్ని చంపచ్చు, సుగ్రీవుడికి సాయం చేయొచ్చు. ఈ లోపలున్న శత్రువుని అడగదొక్కాలంటే ముందు అంగదుడు పట్టాభిషిక్తుడు అవ్వాలి అనగానే ఆవిడ దుఃఖిస్తూనే, వీరులారా, ఇంకా మీకు ఈ రాజ్యం మీద వ్యామోహం ఉన్నదా? మహాత్ముడు నా భర్త వాలి, అతడే చచ్చిపోతే, అతడు లేకపోయాక ఈ రాజ్యం ఉంటే ఏమి, ఊడితే ఏమి, నా కుమారుడికి వస్తే ఏమి, రాకపోతే ఏమి. పూర్వం ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలని చితకొట్టగలిగాడు, కానీ వారిని ఎప్పుడూ ఏమీ చేయలేకపోయాడు. ఇవాళ రామచంద్రుడు ఒక్క బాణంతో పడగొట్టాడు, ఇంకా ఆయన పడిపోయాక సింహం వంటి వీరుడు కుప్పకూలిపోయాక గరుత్మంతుడి దెబ్బకి శిథిలమైపోయిన నాగాలయంలాగా వాలి పడిపోయాక నాకు ఈ రాజ్యం ఎందుకు అందేవాడు. పూర్వం పాములకు ఒక గుడి కట్టారట, ఇంతలో గరుత్మంతుడిగా లోపల పాములు ఉన్నాయని తెలిసింది. వచ్చి ఒక్క దెబ్బకి తన కాళ్లతో ఆలయాన్ని తన్నగానే ఆలయం మొత్తం ముక్కలే కింద పడిపోయింది. అప్పుడు ఆ పాములను ఎగరేసుకుపోయాడు ఆయన. అలా గరుత్మంతుడి దెబ్బకి శిథిలమైన నాగాలయంలాగా పడిపోయాడు మనవాడు అందేవాడు. ఇలా పలికి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ఇంకా ఆవిడకి రాజ్యం మీద ఆకాంక్ష ఎక్కడ ఉంటుంది, భర్తను చూడాలనే కోరికతో నగరం బయటకు వచ్చింది. ఎదురుగుండా ఉన్న రాముడిని చూచింది. రాముడు ఇలా ధనుస్సు నేలకు పెట్టి దాని మీద ఇలా ఒయ్యారంగా చేయి పెట్టి నిలబడి ఉన్నాడు ఆనుకొని. ఓ పక్కన లక్ష్మణుడు, మరో పక్కన సుగ్రీవుడు, హనుమంతుడు అందరూ ఉన్నారు. వాళ్ళని చూస్తూనే తన భర్త దగ్గరికి వెళ్ళింది. ఆవిడకి ఎక్కడ రాముడి మీద ద్వేషం కలగడంలా, ఎందుకంటే రాముడి తేజస్సు ఆయన ధర్మము తెలుసు కదా. అందుకే భర్త దగ్గరకు వచ్చి ఆయన మీద పడిపోయింది. మహావీర పడిపోయావా అని ఏడవడం మొదలుపెట్టింది. నువ్వు ఎంత గొప్పవాడివి, నీ పరాక్రమం ముందు ఎంతమంది రాక్షసులు గుండపిండయ్యారు, వాళ్ళ కటిక నేల మీద పడుకున్నావా, నీ భార్యనైన నా మీద కంటే ఈ భూమి మీద నీకు ఎక్కువ ప్రేమ, భూమిని స్త్రీతో పోలుస్తారు. అందువల్ల ఆవిడ ఏమంటుంది, నీ భార్య మీద కాకుండా చచ్చేటప్పుడు భూకాంత మీద పడుకుంటావా, నీకెంత పక్షపాతం. మహావీర, ధర్మయుద్ధం చేసి స్వర్గానికి నువ్వు వెళ్ళిపోతూ నీ దారి చూసుకుంటున్నావు, నన్ను అనాథని చేసిపోతావా. నేను ముందే చెప్పాను, సుగ్రీవుని భార్యని అధర్మ మార్గంలో అపహరించి కిష్కింధ నుంచి వెళ్ళగొట్టవద్దు, అది తప్పన్నాను, గన్నావు కాదు, దాని ఫలం ఇప్పుడు అనుభవించావు. బతికొండగా తమ్ముడి భార్యని స్వీకరించడం మనకి ధర్మం కాదంటే నా మాట వినలేదు. పాపం ఎంత బాగా చెప్పిందో, ఎత్తు తస్యత్వయావ్యుష్టి ప్రాప్తేయం ప్లవగాధిప. ఆనాడు సుగ్రీవుడి భార్యను అపహరించిన పాపం ఈనాడు మృత్యువు రూపంలో అనుభవిస్తున్నావు. చేసిన పాపం ఎప్పుడో ఒకప్పుడు ఎవడైనా అనుభవించక తప్పదు. కాలపురుషుడు యముడు ఒకప్పుడు నీతో యుద్ధం చేయడానికి తడిసేవాడు, అతడే ఇప్పుడు నీ ప్రాణం పట్టుకుపోతున్నాడు. నా జీవితంలో నిన్ను పెళ్లి చేసుకున్నాక ఒక్కనాడు కూడా దుఃఖం పొందలేదు, శోకం పొందలేదు. ఇవాళ వైధవ్య దుఃఖం పొందే బాధ నాకు అంటించావు. నువ్వు చచ్చిపోయావు, నేను విధవనవుతున్నాను, ఆ వైధవ్య దుఃఖం నేను భరించలేకపోతున్నాను. నీ దారి నువ్వు చూసుకుంటున్నావు, ఈ అంగదుడి సంగతి ఏమిటి, ఈ కుమారుడు సుకుమారుడు భవిష్యత్తులో యువరాజు అవుతాడని ఆశతో ఉన్నాను. ఇప్పుడు ఈ పిరతండ్రి సుగ్రీవుడి కోపతాపాలు భరించాలి. సుగ్రీవుడి కోపం ఇప్పటికే నీ మీద పీకదాకా ఉంది. నా అన్న కొడుకువి, నా అన్న నన్ను ఏడిపించాడు, నీ సంగతి చూస్తానంటాడేమో, నాయన అంగదా అని వెళ్ళి అంగదుడికేసి తిరిగి, ధర్మాత్ముడైన మీ నాన్నను ఆఖరిసారిగా చూడరా నాయన, ఇంకే మళ్ళీ ఆయన నీకు ఈ రూపంతో దర్శనమివ్వడు అని ఒకసారి అంటుంది. ప్రాణేశ్వర నీ కొడుకుని ఓదార్చు, నన్ను చూడంటుంది. సుగ్రీవ, నీ శత్రువైన మీ అన్న వాలి మరణించాడు, నీ కోరిక తీరింది, ఇక నీ భార్యతో హాయిగా సింహాసనాన్ని పరిపాలించుకో, సుఖంగా నువ్వు పరిపాలన చేసుకో, మేము ఇక్కడ పడి చచ్చిపోతాం, నేను అగ్నిప్రవేశం చేస్తాను. ఇలా పలుకుతూ ఉండగా హనుమంతుడు, ఇంకెవ్వరూ కాదు ఆ సమయంలో ఆవిడతో మాట్లాడేందుకు సాహసించేవాడు, ఒక్క హనుమంతుడు బుద్ధిమంతుడు కనుక ఆయన ముందుకొచ్చాడు. చూసారా, ఇప్పుడు మొదలుపెట్టాడు హనుమంతుడు ఇంతకటి నుంచి, ఎంతమంది నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేదు ఆయన. కానీ ఈవిడ స్త్రీ, రాముడికి ఆడవాళ్ళ దగ్గర మాట్లాడటం కొంత మొహమాటం ఉందిట, అందులో పరస్త్రీల దగ్గర ఎలా పడితే అలా మాట్లాడలేడు ఆయన. అందువల్లే ఇప్పుడు హనుమంతుడు కలిగించుకున్నాడు, పైగా హనుమంతుడు అంటే ఆవిడకి నమ్మకం కనుక హనుమంతుడు చెబితే వింటుంది కనుక కూడా ఆయనే కలిగించుకున్నాడు. అమ్మా నా మాట విను, గుణదోషకృతం జంతుః స్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రస్తవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభం. దేవి నీకు తెలియందేముంది, ఒక మనిషి తాను చేసిన కర్మని ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాడు. మంచి చేస్తే మంచి ఫలితం అనుభవిస్తాడు, చెడ్డ చేస్తే దుష్ఫలితం అనుభవిస్తాడు. తాను చేసుకున్న మంచి చెడులు తన వెంట వస్తూనే ఉంటాయి, వార్ధక్యంలో అవే రోగ రూపంలో మృత్యు రూపంలో జీవుల్ని పట్టుకుంటాయి. జీవులు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటారు. నీటి బుడగ వంటిది ఈ శరీరం. నీవు చదువుకున్న దానివి, జ్ఞానస్వరూపిణివి, ఇది దృష్టిలో పెట్టుకో. ఎప్పుడో ఒకప్పుడు అందరూ పోవలసింది. నీ భర్త కూడా వీరుడు, పోరాడి శరీరం విడిచిపెడుతున్నాడు. నీ కొడుకు అంగదుడు పసివాడు, నువ్వు వేడిస్తే వాడు హడిలిపోతాడు. అతన్ని చూసుకోవలసిన బాధ్యత నీది. అతని గురించి బాధపడకు, చచ్చిపోయిన వాడి గురించి బాధపడక కొడుకును చూసుకో. ఇంకా ఎలాగో శరీరం విడిచిపెడుతున్నాడు నీ భర్త, అతనికి దహన సంస్కారాదులు చెయ్యాలి, పరలోక క్రియలు చెయ్యాలి, అవి చెయ్యి. ఎంతమంది వానరులు వాలి మీద ఆధారపడి బతికారు ఎంతకాలం, ఆ వాలి వెళ్ళిపోయినా మాకు భయం లేదు అని ఆశ్వాసం సుగ్రీవుడు కలిగిస్తాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడు, నీ కొడుక్కి ఏ కష్టమూ రానివ్వడు. ఈ వానర ప్రముఖులకి, అంగదుడికి, చివరికి మాకు, సుగ్రీవుడికి కూడా నువ్వే దిక్కు. నువ్వు ఉంటేనే వీళ్ళందరినీ అదుపులో పెడతావు. సుగ్రీవుడు నీ మాట ఎప్పుడూ కాదనడు. అంగదుడిని చూడు, అతనికి యువరాజు పట్టాభిషేకం చేద్దాం, నీ కోరిక తీరుతుంది, ఇప్పుడు దహన సంస్కారాలు చేయమనగానే మళ్ళీ ఆవిడ హనుమంతుడికే స్త్రీ, మారుతి, నువ్వు అన్నవాటిలో కొన్ని నిజాలున్నా నా మనస్సుకు అవి అంగీకారం కాదు. నా కుమారులు లాంటి కుమారులు 100 మంది కొడుకులు నాకు దక్కినా, వాళ్ళకి పట్టాభిషేకం జరిగినా అది నాకు ఆనందం కలిగించదు. నాకు ఆనందం ఏది కలిగిస్తుంది, నా భర్త శవాన్ని తగలబెట్టి అందులో నేరు కూడా పడి బూడిదైపోతే సహగమనం చేస్తే ఆనందం కలిగిస్తుంది. కొడుకులు కంటే స్త్రీకి భర్త మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, భర్త లేకపోతే స్త్రీ ఒక్క క్షణం బ్రతకలేదు. హనుమ, ఈ వాలితో పాటు నేను పరలోకానికి పోతాను, ఈ మిగతా కార్యక్రమాలు మీరు చూసుకోండి అనగా, అప్పుడు వాలి అప్పుడే స్పృహలోకి వచ్చాడు, మళ్ళీ ఓపిక తెచ్చుకున్నాడు. ప్రేమతో సుగ్రీవుడి తమ్ముడు అని దగ్గరికి పిలిచాడు. ఎంతో ఆప్యాయతతో ఇలా పలికాడు. నిజానికి పాప ఆయన ఒకప్పుడు చిన్నప్పుడు ఎంతో ప్రేమతో ఎత్తు పెంచినవాడే, చెప్పాంగా కాలప్రభావం వల్ల మధ్యలో తగాదా వచ్చింది తప్ప పుట్టుకతో వచ్చిన వైరం కాదు కదా. అందుకని సుగ్రీవుడిని ఆత్మీయతతో దగ్గరికి పిలిచి ఇలా సంబోధించాడు. ఆ విశేషాలన్నీ మళ్ళీ మనం యథాప్రకారంగా రేపటి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.